മീഡിയ ദ വോയിസ് ഓഫ് ഇന്ത്യ. ഇത് ഭാരതീയ സ്വരം.
വെൽക്കം ടു മൈൻഡ് മീഡിയ ദ വോയിസ് ഓഫ് ഇന്ത്യ. నేను మీ ఈశ్వర్ విష్ణు భట్లో మాట్లాడుతున్నాం. లైక్ న్యూస్ అండ్ పాలిటిక్స్ అనే అంశం పైన, హాట్ హాట్ రాజకీయాల గురించి. మీరు కూడా ఈ షోలో పాల్పంచుకోదలుచుకుంటే కనుక, లేదా ఈ షో వినదలుచుకుంటే, గూగుల్ ప్లే స్టోర్లో మైండ్ మీడియా యాప్ డౌన్లోడ్ చేసుకుని, అట్లాగే మీరు ఈ షోలో లైవ్లో ఏదైనా ప్రశ్నలు అడగాలన్న, అభిప్రాయాలు చెప్పాలన్నా కూడా ఇండియా నుంచి కాల్ చేస్తూ ఉంటే కనుక 9888555672 నెంబర్ పైన, యుఎస్ నుండి కాల్ చేస్తూ ఉంటే కనుక +1 484 364 3471 నెంబర్ పైన, స్కైప్ నుంచి కాల్ చేస్తూ ఉంటే కనుక mind.media@mediaid పైన కాల్ చేసి మీరు కూడా ఈ షోలో పాల్పంచుకోవచ్చు, రాజకీయ పరిస్థితులను చర్చించవచ్చు, ప్రశ్నలు అడగచ్చు, అభిప్రాయాలను పంచుకోవచ్చు. యా ఓకే. సో ఇప్పుడు ఈ రోజున మనం ఒక రకంగా రాజకీయాల వరకు మనం మాట్లాడుతుంటాం కాబట్టి, రాజకీయ పరిస్థితుల నేపథ్యాన్ని మనం గమనిస్తే, అటు రాజస్థాన్ మొదలుపెట్టి రాజస్థాన్లో సచిన్ పైలట్ వర్గానికి అనుకూలంగా అక్కడ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కావచ్చు, అట్లాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి లైక్ అక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ గారికి అనుకూలంగా సుప్రీంకోర్టులో హైకోర్టు తీర్పుని ఉటంకిస్తూ వాళ్ళ తీర్పుని స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ దానిపైన కావచ్చు, అట్లాగే తెలంగాణలో లైక్ ఏదైతే మన అక్కడ సచివాలయం కూల్చివేత జరుగుతుందో ఆ కూల్చివేత పైన ఒక ఒక పిల్ వేయడం జరిగింది. దీన్ని ఒక ట్రాన్స్పరెంట్గా చేయడం లేదు, పారదర్శకంగా చేయడం లేదు, కేవలం ఏదో వాళ్ళ సొంత ఇంటి వ్యవహారంలో నడిపిస్తోంది ఈ ప్రభుత్వం. అక్కడ ఏవో లోపల నిజాం కాలం నిధులు ఏవో ఉన్నాయేమో అని అనుమానాలుగా ఉన్నాయని పలువురు కొంతమంది కోర్టుకు వెళ్తే కోర్టు కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది, ఏమంటే తిరిగి ఆఫ్కోర్స్ రేపటికి వాయిదా వేసింది. కానీ కోర్టు ఏమని చెప్పిందనంటే, దీంట్లో దాచాల్సిన అవసరం ఏముంది, ఏ ప్రక్రియ అయినా సరే మనం ప్రజల ముందే చేయాల్సింది ఉంటుంది కదా, కొత్తగా మీరు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అన్నట్లుగా ప్రశ్నల వర్షాలు కురిపించి, ఒక రకంగా ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో స్థానికంగా అక్కడ పరిపాలన ఉన్నటువంటి ప్రభుత్వాలన్నిటికీ కూడా ఈరోజు కోర్టులో ఒక రకంగా మొట్టిగా పడాలని చెప్పొచ్చు. ఒక్కొక్క దాన్ని మనం విశ్లేషించుకుంటూ వద్దాం. మొదటగా ఈలోపు ఓకే, సో మొదటగా రమేష్ కుమార్, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి వ్యవహారం కనుక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం గమనిస్తే, హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పిందనంటే, లైక్ ఆయన యొక్క గవర్నర్ గారికి లైక్ సూచనలు చేస్తూ తిరిగి ఆయన విధుల్లోకి తీసుకోవాల్సిందిగా, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కింద తీసుకోవాల్సిందిగా గవర్నర్ గారి త్రూ జరగాల్సిందిగా సూచనలు చేసింది. అయిన తర్వాత రమేష్ కుమార్ వెళ్ళి ఆయన మన గవర్నర్ గారిని కలిశారు. కలిసిన తర్వాత ఆయన యొక్క ఏదైతే రిప్రజెంటేషన్ ఉందో, కోర్టు ఆర్డర్ ఏదైతే ఉందో, కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు అది ఇబ్బందులు అవుతాయి అవన్నీను, కాబట్టి మీరు అలాంటి ఆర్డర్లు అవన్నీ అంత గవర్నమెంట్ దాన్ని వ్యతిరేకంగా చేయడానికి లేదు, మీరు తిరిగి ఆయన పునర్నియామకానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో అలాంటివి ఎదురు కాకుండా తిరిగి ఆయన విధుల్లోకి తీసుకోండి గవర్నర్ గారు రమేష్ కుమార్ గారు ఆయన కలిసిన తర్వాత గవర్నర్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. లేఖ రాసిన తర్వాత ఏమిటంటే, ఇది ఈ మ్యాటర్ ఆల్రెడీ సుప్రీంకోర్టులో సబ్జుడీస్లో ఉంది కాబట్టి, అక్కడ న్యాయపరమైన సమీక్షకి ఉంది కాబట్టి, ఆ న్యాయపరమైన సమీక్ష అయిపోయిన తర్వాత చేస్తాము, దాని గురించి ఆలోచిస్తామని ఒక 2 రోజుల క్రితం మనకు చెప్పడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్పిందనంటే, తిరిగి మీరు గవర్నర్ అధికారాలని, గవర్నర్ యొక్క పరిధిని ఎందుకు ఆయనతో ఎందుకు చెప్పించుకోవాలి, మీరు ఇది ఆయన ఇవ్వచ్చు కదా, ఇచ్చేసేయచ్చు కదా, కోర్టు ఏదైతే ఉటంకించిందో కోర్టు చెప్పినటువంటి ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు కదా, దీని మీద మేము స్టే ఇవ్వము, యూ బెటర్ యూ ఫాలో వాట్ గవర్నర్ సేస్ నావ్, వాట్ గవర్నర్ డైరెక్ట్స్ యూ టు డూ నావ్ అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు నేనేం చెప్తానంటే, కోర్టుకు సంబంధించినటువంటి అంశాలలో ఒక ప్రణాళికాబద్ధంగా వీళ్ళు వెళ్ళట్లేదేమో అని నాకు అనిపిస్తుంది. ఒక ప్రణాళికాబద్ధంగా ఇన్ ద సెన్స్, ఏదైతే ఇష్యూలు జరుగుతున్నాయో ఆ ఇష్యూలకు సంబంధించినంత వరకు ఇగోలకు పోవడం వరకు తప్ప, ఇగోను దాటి ఆ రాష్ట్ర ప్రభుత్వం బయటికి రాకుండా మేము అనుకున్నది చేయాలని వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారో తెలియదు. కొన్ని వ్యక్తిగతమైనటువంటి ఇష్టాయిష్టాలు ఉండొచ్చు, ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి హక్కులు ఉండవా అనొచ్చు, లేదనంటే మేము మాకు అత్యధిక మెజారిటీ కట్టబెట్టిన ప్రజలు కాబట్టి మేము ఏం చేసినా చెల్లుతుంది అనేది కొన్ని కరెక్ట్ కావు. అలా అనుకున్నప్పుడే మీరు చరిత్రలో గమనిస్తే కనుక, ఇందిరాగాంధీ లాంటి ఒక శక్తివంతమైన నేత కూడా ఇట్లా నేను అనుకుందే జరగాలి, కానప్పుడు నేను కోర్టుల యొక్క అధికారానికి కత్తెరలు వేస్తాను అని ఆవిడ ఎమర్జెన్సీ, దేశంలో ఎమర్జెన్సీ ప్రకటిస్తే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక శక్తులు, అట్లాగే డెమోక్రసీ అనే దానికి ఏంటి, డెమోక్రసీ అంటే ప్రజలు ఎక్కువ మంది ఏది మాట్లాడతారు అనే మాట వస్తే చాలా రకాల ఇబ్బందులు వస్తాయి. ఎక్కువ మంది యొక్క మాటలను పట్టించుకోవడం మాత్రం ప్రజాస్వామ్యం అని అదే రాజ్యాంగ స్ఫూర్తి అని ఎవరో చెప్తే కనుక అది కరెక్ట్ కాదు. తక్కువ మందికి అదే కదా ఆచరణలో రాజకీయ పార్టీలు కూడా అదే చెప్తాయి, కూడా చెప్తారు కదా మైనారిటీ వర్గం అంటే ఇక్కడ మతం పరం అని ఒకటే కాదు, చిన్న అతి చిన్న వాయిసెస్ ని కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. అతి చిన్న వాయిసెస్ యొక్క లైక్ వాళ్ళు వాళ్ళు చెప్పే దాంట్లో వెయిట్ని మనం గమనించాలి. అందరికీ న్యాయం జరగాలి, న్యాయం ముందు. ఎక్కువ తక్కువ, ఎక్కువ సంఖ్యలో సీట్లు తక్కువ సంఖ్యలో సీట్లు, ఎక్కువ మెజారిటీ తక్కువ అనే సీక్వెన్సెస్ ఉండకూడదు అనేది న్యాయస్థానాలు చెప్పేటటువంటి అంశం, రాజ్యాంగం చెప్పేటటువంటి అంశం. కాబట్టి రాజ్యాంగ స్ఫూర్తి అనే దాన్ని ఐ థింక్ మన అందరూ కూడా, ఇన్ ద సెన్స్ మన నాయకులందరూ కూడా ఇంకొకసారి తిరిగి పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. రాజ్యాంగం ఉంది, మేము మాకు హక్కు, ప్రజాస్వామ్య హక్కు, ప్రజల చేత మేము అత్యధిక స్థానాలు ఎన్నుకోబడ్డామనేది అది మన మీరు పాలనాపరమైనటువంటి సంస్కరణలు, పరిపాలనని వేగంగా తీసుకెళ్లడం, మంచి ప్రజలకు సుపరిపాలన అందించడానికి తగ్గటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవడం కోసం మీకు చట్టసభల్లో ఏ రకమైన ఇబ్బందులు లేకుండా మీరు మనం ముందుకు వెళ్ళగలుగుతారు. అది వెళ్ళాలి కూడా, వెళ్ళి మీరు ప్రజల యొక్క మన్నన పొందడం అనేది అది ప్రజాస్వామిక స్ఫూర్తి. రాజ్యాంగ స్ఫూర్తి ఏం చెప్తుందంటే రాజ్యాంగ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవస్థలతోటి ఎలా పడితే అలాగే ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడకూడదు, అలాంటి విషయాల్ని మనం జాగ్రత్తగా డీల్ చేయాలనేది మంచి మంచి సలహాదారులు చెప్పాల్సిన మాట. యాక్చువల్గా ఈ ఇష్యూలో ఏం జరిగిందనంటే, ఆఫ్కోర్స్ మధ్యలో రమేష్ కుమార్ గారు బీజేపీ నేతల్ని కలవడం పార్క్ హయత్ హోటల్లో, దాని వెనకాల ఒక కుట్రకోణం ఉందని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రక్రియల కోసమని. ఆఫ్కోర్స్ యాక్చువల్గా బీయింగ్ ఇన్ లైక్ ఒక అటానమస్ బాడీ కింద ఎలక్షన్ కమిషన్, వేరే రాజకీయ పార్టీలను కలవడం అనేది కొద్దిగా వ్యక్తిగతంగా ఆయన కూడా చేయకుండా ఉండాల్సిన పని, మనం ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. ద డజన్ మీన్ దట్ ఆయన ఏం చెప్తారనంటే ఇది ఆయనని ఆయన యొక్క పదవీ కాలాన్ని కుదించి తిరిగి వేరే కొత్త ఎస్ఈసీని తీసుకొచ్చి రిక్రూట్ చేసేసే అధికారం అనేది ఏకపక్షంగా చేయడం అనేది కుదరదు అని బీజేపీ కూడా లైక్ కోర్టులు వేసినటువంటి పిటిషన్లు ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి, ఆయన ఒక వన్ ఆఫ్ ద పిటిషనర్స్ కామినేని శ్రీనివాస్ గారు ఉన్నారు కాబట్టి కొంచెం వాళ్ళ మధ్య దాని గురించి డిస్కషన్ జరిగిందని చెప్పుకున్నప్పటికీ కూడా, బట్ ఇట్స్ ఓకే. నైతికత అనైతికత అనేవి మనం మాట్లాడుకుంటూ వెళ్తే ఇదొక ఎస్పెషల్గా తెలుగు రాష్ట్రాలు, ఎస్పెషల్గా ఆంధ్రప్రదేశ్లో నైతికత అనైతికత ఇలాంటి వాటికి మధ్య దూరాలు చాలా చెరిగిపోయి చాలా కాలం అయింది, చాలా సంవత్సరాలు అయింది. ఆ విలువల్ని ఏ రాజకీయ పార్టీ కూడా నెలకొల్పలా. నేను ఎవరిని చేర్చుకోను, ఎవరిని ఇది చేసుకోను, వేరే పట్ల అవసరం లేదనుకున్న ప్రస్తుతం చెప్పినటువంటి జగన్ గారు కూడా, ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా కొంతమందిని కేసుల ద్వారానో వాటిల ద్వారానో ఒత్తిడిని తీసుకొస్తూ తెలుగుదేశం పార్టీకి అంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ నుంచి రిజైన్ చేయించడం ద్వారా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు రాజకీయంగా చేస్తున్నారు. ఇక్కడ అది రాజకీయ పరమైనటువంటి అంశం. కాబట్టి నైతికత రాజకీయంలో నైతికత ఉంటుంది, మేము ఏదో నైతికత పాటిస్తున్నామని ఎవరు చెప్పినా అది హాస్యాస్పదం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు అంతకుముందు అట్లాగే తెలుగుదేశం ప్రభుత్వం కూడా వాళ్ళు అట్లాగే 23 మందిని జాయిన్ చేసుకోవడం, జాయిన్ చేసుకున్న తర్వాత ఏమి కాదని చెప్పడం, మేము మహాశక్తివంతులం, మేమేం చేసినా చెల్లుతుందని అనుకోవడం, ఇవన్నీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఎస్పెషల్గా రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా జరిగేటువంటి అంశాలు. ఈ క్రమంలో ఈ ప్రత్యేకించి ఈ కేసుకు సంబంధించినంత వరకు కూడా గవర్నర్ని అడ్డు పెట్టుకుని కాలుద్దామని లైక్ ప్రతిపక్ష పార్టీలను అనుకున్నా, గవర్నర్ ఎట్లా ఆప్ చేస్తారు అనే విషయం అని అధికార పక్షం అని అనుకున్నా, అక్కడ గవర్నర్ అనే వ్యక్తిని ఒక రాజ్యాంగ పార్టీకి ప్రతినిధిగా, మీరు ఒక రాజకీయ పార్టీకి ప్రతినిధిగా చూడకూడదు. హీఈస్ లైక్ హీఈస్ ద ఫస్ట్ సిటిజన్ అండ్ హీఈస్ లైక్ హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ యాజ్ ఫార్ దట్ స్టేట్ ఈస్ కన్సర్న్. రాజ్యాంగ వ్యవస్థకి ఆయన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఆయన జనరల్గా ఈ టైంలో ఒపీనియన్స్ తీసుకోవడం, ఈ ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత ప్రభుత్వంతో ఘర్షణ లేకుండా ప్రజలు అధికారం కట్టబెట్టిన ఒక పార్టీకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఎప్పుడైతే ఈ అంశం కోర్టు పరిధికి వెళ్ళిందో, కోర్టు ఎప్పుడైతే ఈ అంశంలో రాజ్యాంగ పరిధిని మించి ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పిందో, ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించడం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవుతుంది, కోర్టు ధిక్కారం అయి తీరుతుంది. ఆ విషయాన్ని ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కూడా. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ 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 లైక్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పినటువంటి అంశంలో ఏ రకంగానూ మార్చాల్సిన అవసరం లేదు అని చెప్పింది స్పష్టంగా. ఇప్పుడు ఈ క్రమాన్ని మనం ఇది ఈగోయిస్టిక్ సీక్వెన్సెస్ కాకుండా ఉండి ఉంటే అది భవిష్యత్తులో జగన్ గారికి, ముఖ్యమంత్రిగా జగన్ గారికి కూడా కొంచెం పట్టుబిడుపు ధోరణిలో కొన్ని కొన్ని అంశాలు ఉండాలి. ఎస్సీసీ ఆయనేమి, ఆయనేమి ఎమ్మెల్యే కాదు, ప్రతిపక్షంలో నేత కాదు, పరిచయాలు ఉన్నాయి లేకపోతే వాళ్ళతో కలిసారు అనేది ఒక డిఫరెంట్ మ్యాటర్. అంతకుముందు 2019 ఎలక్షన్ జరిగినప్పుడు కూడా అప్పుడు ఉన్నటువంటి ఎస్సీసీ పైన చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల ఆరోపణలు చేసుకుంటూ వెళ్తానే ఉన్నారు. మీరు సరిగా నిర్వహించట్లేదు, మీరు ప్రతిపక్షానికి అనుకూలంగా ఉన్నారు, ఎక్కడ లేని రకాల ఆరోపణలు చేస్తారు ఆయన. ఎక్కడైనా ఈయన అధికార పక్షానికి అనుకూలంగా ఉన్నారని చెప్తా ఉంటారు, మమ్మల్ని ఎక్కడ ఇది కావట్లేదు చెప్తా ఉంటారు. బట్ సో ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ ఈ తిమ్మిని బొమ్మని బొమ్మని తిమ్మిని చేసేటువంటి మాటలు రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. ఆ రాజకీయాలకి ఎక్కువ ఎక్కువ పంతాలకు పోకుండా, పైగా కరోనా విస్తృతంగా విస్తున్నటువంటి ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ యొక్క గత 5-6 రోజులుగా మీరు కేసులు, గత వారం రోజులుగా మీరు కేసుల సంఖ్య తీసుకుంటే దాదాపు అప్పుడు ఆల్మోస్ట్ లైక్ 80,000 క్రాస్ మార్క్ క్రాస్ అయినట్లుంది. కేసుల సంఖ్య పెరుగుతుంది క్రమంగా, ఇబ్బందులు పెరుగుతున్నాయి. ఎమ్మెల్యేలకి అంబటి రంభ గారికి హీ టెస్టెడ్ పాజిటివ్, మన ఆయన ప్రభుత్వ సలహాదారు కావచ్చు, అట్లాగే ఆయన రాజ్యసభ ఎంపీ అయినటువంటి విజయసాయి రెడ్డి గారికి పాజిటివ్ అయింది. ఇట్లా ఇలాంటి ఇంత కొంచెం ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఇదొక అసలు యాక్చువల్గా అంతకుముందు ఎస్సీసీ అనే వ్యక్తి అనేది ఎవరు గ్రామస్థాయి ఎవరికి తెలియకూడదు, తెలియదు. అనవసరంగా దీన్ని హైలైట్ చేసుకుని దాన్ని ఏదో ఒక పెద్ద ఇష్యూ కింద, ఇదొక ఆత్మగౌరవ పోరాటం కింద, ఇది ఒక కులాల పోరాటం కింద దీన్ని కన్వర్ట్ చేయడం ద్వారా, దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం ద్వారా, దీన్ని డైరెక్ట్ చేయడం, డివీట్ చేయడం ద్వారా తిరిగి ఒకలాంటి లైక్ అసంఘటితంగా ఒక రాష్ట్రం ఉండే ఎక్కువ కాలం ఉండడం అనేది మంచి పద్ధతి కాదు. అది కులాలు వర్గాల పరంగా విడిపోయి, పార్టీల పరంగా విడిపోయి, పార్టీల పరంగానే ఘర్షణాత్మక వైఖరిని అవలంబిస్తూ ప్రతి దాంట్లో కూడా ఈగోని తీసుకుంటే గనక అది మంచి, ఇది సమయం కాదు, ఇది మంచి పద్ధతి కాదు అనేది ఇది నా అభిప్రాయం. అది ప్రభుత్వం ఎట్లా తీసుకుంటుంది అనేది మనం వేరే అంశంలో చూద్దాం. అట్లాగే ఇంకొక అంశంలో కూడా ఐ థింక్ అదొక మన ఐ థింక్ రాజధాని అంశంలో కూడా ఐ థింక్ చాలా మంది అక్కడ కూర్చుని వేళ, చాలా మంది అక్కడ అమరావతి రైతుల జేఏసీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలని రిప్రజెంట్ చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, లైక్ ఎవరైతే బాధితులు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ ఉన్న వాళ్ళందరూ కూడా కావచ్చు, దాదాపు 30 నుంచి 35 కేసులు ఎన్నో అమరావతి రాజధాని యొక్క మార్పుని, మార్పు ఇన్ ద సెన్స్ దాన్ని డైల్యూట్ చేస్తూ జరిగినటువంటి ఈ రాజధాని బిల్ని గవర్నర్ వ్యతిరేకించాలి, ఈ విషయంలో కేంద్రాన్ని కూడా ఒక పార్టీ చేయాలి అంటూ చెప్పినప్పుడు కేంద్రాన్ని కూడా ఒక పార్టీ చేయాలా వద్దా మీ అభిప్రాయం ఏంది, కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పి హైకోర్టు కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు అయితే జారీ చేసిన ప్రస్తుతానికి. దీని మీద అనేక చర్చ ఉపచర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రతి వీళ్ళు ఎవరైతే కేంద్రం కూడా జోక్యం చేసుకోవాలని అంటున్నారో, ఈ అంటున్న వ్యక్తులు ఎక్కడా కూడా దీనికి సంబంధించిన టెక్నికాలిటీ అంటే కాన్స్టిట్యూషనల్గా టెక్నికాలిటీ, వీళ్ళు ఏం చెప్తారు ఆర్టికల్ 254 ప్రకారం కేంద్రం ఒక బిల్ చేస్తే కనుక దాన్ని ఓవర్ రూల్ చేయడానికంటూ లేదు అనేది చెప్తారు. ఓవర్ రూల్ చేయడమా లేకపోతే దాంట్లో సర్దుబాట్లని, ప్రతి సర్దుబాట్లో కూడా కేంద్రం జోక్యం చేసుకోగలుగుతుందా అని అంటే నా ఒపీనియన్ అడిగితే కనుక ఇట్ ఈస్ దెర్ ఇస్ ఎ థిన్ లైన్ ఇన్ బిట్వీన్ దీస్ టూ. కేంద్రము మీరు విభజన చట్టాన్ని మీరు స్పష్టంగా చదివితే కనుక, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని మనం చదివితే కనుక దాంట్లో ఏం రిప్రజెంట్ చేస్తుందంటే కేంద్రం అంటే కేంద్రం, అప్పుడు అప్పుడు యూపీఏ ప్రభుత్వం, యూపీఏ నేతృత్వంలో ప్రభుత్వం ఉండొచ్చు, ఇప్పుడు ఎన్డీఏ నేతృత్వంలో ప్రభుత్వం ఉంటే ఉండొచ్చు కాక, అది కేంద్రాన్ని మనం కేంద్రం ఒక ఇంటిటి కిందే తీసుకోవాలి. మన ప్రతిదానికి రాజకీయాలు కలుపుకుంటూ వెళ్తూ ఉంటే మనకి కొన్ని విషయాలు అర్థం కావు, అర్థమైనా మనం అర్థం కానీ నటించుకుంటూ వెళ్తూ ఉంటాం, అది మంచి పద్ధతి కాదు. కేంద్రాన్ని కేంద్రం అప్పుడు చట్టం చేసింది, ఆ చట్టంలో రాజధాని అని అంది, బట్ క్యాపిటల్ అని అన్నారు తప్ప క్యాపిటల్స్ అనలేదు. సో క్యాపిటల్ కాకుండా 3 రకాల క్యాపిటల్స్ పెట్టడం అనేది ఆ చట్టానికి వ్యతిరేకమని ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారు. అట్లాగే అక్కడ రాజధాని అమలు, రాజధాని ఐడెంటిఫై చేసిన తర్వాత, ఐడెంటిఫై చేసిన రాజధాని ఏదైతే ఉందో ఆ రాజధానికి కొన్ని అసెంబ్లీ, సచివాలయం, గవర్నర్ రాజ్భవను, కొంచెం స్టాఫ్ కోటర్స్, దీనికి కేంద్రం కొన్ని నిధులు, ఎప్పుడైతే నిధులు ఇవ్వాలి, ఒక కమిటీ ఫామ్ చేసి, కమిటీ ఫామ్ చేసి కాన్సెన్సస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరించిన తర్వాత, వివిధ ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఒక లొకేషన్ ఐడెంటిఫై చేసుకోవాలా, స్టేట్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఐడెంటిఫై చేసిన క్యాపిటల్కి గవర్నమెంట్ కొంచెం సీడ్ ఫండింగ్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ అది అక్కడ ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి తగు చర్యలు చేపట్టాలి అని ఉంది. దాంట్లో ఆ ప్రాంతం ఎక్కడ, అమరావతిలోనే ఉండాలని ఎక్కడ నిర్దేశించలేదు. ఒకటి ఆఫ్ కోర్స్ ఆ ప్రాంతం నిర్దేశించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది, శ్రీకృష్ణ కమిషన్ వేసింది, శ్రీకృష్ణ కమిటీ సారీ శివరామకృష్ణన్ కమిటీ వేశారు. శివరామకృష్ణన్ కమిటీ ఒక డీటెయిల్డ్ లైక్ స్టడీ చేసిన తర్వాత వాళ్ళు వివిధ రకాల ప్రాంతాల యొక్క ప్లస్లు మైనస్లు ఏంటనేది కొన్ని జోన్స్ని ప్రకటించారు. ఆ జోన్స్లో ఎక్కువ మంది అడ్మిట్ చేసింది ఏంటంటే విజయవాడ, గుంటూరు, గుంటూరు, మంగళగిరి, ఈ బెల్ట్ ప్రాంతం ఎక్కువ మంది ఆమోదించినట్లుగా వాళ్ళు చెప్పారు. ఇది మెయిన్ రోడ్డుకి సంబంధించి మన నేషనల్ హైవేకి అనుకున్నటువంటి ప్రాంతం అంతా కూడా. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి, ఎస్ ప్లీజ్, సమ్వన్ ఇస్ ఆన్ కాల్. హలో హలో
హలో
హలో
సార్, నమస్కారం అండి. ఈశ్వర్ గారు బాగున్నారా సార్?
బాగున్నాను. వెల్కమ్ టు మైన్ మీడియా.
సార్
చెప్పండి.
నేను సార్ రాజశేఖర్ సార్, మణికొండ నుండి.
మణికొండ నుంచి చెప్పండి సార్.
సార్ చెప్పండి సార్, ఇప్పుడు చాలా రోజులు అవుతుంది మధ్యలో షో లేకుండా మళ్ళీ వచ్చారు. మీ షో కోసం ఎదురు చూసాను ఇందు రోజు.
మధ్యలో సహజంగా నేను కొంచెం ఒక ఊరు ప్రయాణం చేసి వచ్చిన తర్వాత మన మన దాన్ని ఏమంటారు, మన వంతు బాధ్యతగా మన క్వారంటైన్ని మనం పూర్తి చేయాలి కాబట్టి ఇప్పుడున్న కండిషన్లో నేను తిరుపతి స్వామి దేశానికి వెళ్ళి రావడం జరిగింది. ఒక 15 రోజుల క్రితం వెళ్ళిన తర్వాత సో దర్శనం అయిన తర్వాత మనం సహజంగా మనం చేయాల్సిన పనులు మన బాధ్యతగా మనం నిర్వర్తించాలి కాబట్టి నేను క్వారంటైన్లో ఉండడం జరిగింది. నౌ ఐఎమ్ వెరీ మచ్ లైక్ సేఫ్ అండ్ కంఫర్టబుల్. దట్స్ ద రీజన్ మళ్ళీ తిరిగి షో ప్రారంభం చేసాం అనమాట. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్, థ్యాంక్స్ ఫర్ యువర్ మీ అభిమానానికి వాటికి ధన్యవాదాలు. చెప్పండి చెప్పండి
సార్.
ఎలా
సార్? అయితే సార్ బాగున్నాం సార్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొద్దిగా మీ యొక్క అంటే మీరు చెప్పాలి సార్ మీ విశ్లేషణ. హైదరాబాద్ పరిస్థితి ముఖ్యంగా కరోనా విషయంలో మేమందరం కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాము, చాలా మాస్క్ వాడుతున్నాము, శానిటైజర్ ఇవన్నీ
నాకైతే నేను ఎక్కడ చదవలేదు, ప్రకటిస్తున్నారని చెప్పారా
సార్? అంతకుముందు సార్ అంతకుముందు అన్నారు కదా లాక్డౌన్ ఉంటుంది అని చెప్పేసి, చెప్పిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా ఈ మధ్య కాలంలో ఒక
అంతకుముందు కేవలం లీక్లు వచ్చినాయి మీడియాలో, దీని మీద ఉన్నత స్థాయి సమీక్ష చేసినట్లు, ఈ విస్తృతిని కనుక మనం దీన్ని ఆపాలంటే ఖచ్చితంగా లాక్డౌన్ చేయాల్సిందే అని ఒక నిర్ణయానికి వచ్చినట్లు, నిర్ణయం రేపో ఎల్లుండో ఒక అని ఒక 4-5 రోజులు దాన్ని డ్రాగ్ చేసి ఒక 4-5 రోజులు గ్యాప్ ఇచ్చి ఒక డేట్ ఆ డేట్ నుంచి లాక్డౌన్ ఉండబోతున్నట్లు జనాలలో ఒక అపోహని. అందుకే నేను చెప్తున్నా ఈ విషయంలో మేజర్ కల్ప్రెట్ ఎక్కడైతే వెన్నుపూసతో నిలబడాలో అలాంటి చోట మెయిన్ స్ట్రీమ్ మీడియా ఫెయిల్ అయ్యింది. గవర్నమెంట్స్ గవర్నమెంట్ నడిపించే ప్రభుత్వాన్ని నడిపించే పార్టీల యొక్క మనోభావాలకు అనుగుణంగా మీడియాలు పనిచేసి ప్రజల యొక్క వాళ్ళ యాక్చువల్గా ఈ టైంలో మనం మానసికంగా దాన్ని ఏమనాలి ధైర్యం కల్పించడం, మానసికంగా వాళ్ళకి ఏదైతే వ్యవస్థ సరిగా పనిచేయట్లేదో ఆ వ్యవస్థల పైన పోరాటం చేయడం, ఆ వ్యవస్థల యొక్క అసలు రూపాన్ని బయట పెట్టాల్సినటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా అత్యధిక ప్రధాన మీడియాలు అని చెప్పుకున్నటువంటి కొన్ని ఛానల్స్ కొన్ని పత్రికలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో, ఇవన్నీ తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడడంలో దారుణంగా విఫలమయ్యాయి. కాబట్టే ఈరోజు తెలంగాణ ఒక ఒక అయోమయ పరిస్థితుల్లో ఉంది అంటాను నేను. అయోమయ పరిస్థితి ఎందుకనంటే యాక్చువల్గా రెగ్యులర్గా మనకు కొన్ని కొన్ని కేసెస్ చెప్తున్నారు ఇక్కడ 1400, 1200, 1300 ఒక ఒక సీక్వెన్స్ ప్రకారం ఒక సైన్ డయాగ్రామ్ లాగా 1400 ఒక రోజు, 1200 ఒక రోజు, 1400 ఒక రోజు, 1200 ఒక రోజు చెప్పుకుంటూ వెళ్తున్నారు. మరణాల యొక్క రేటు కూడా 7, 8, 4, 6, 9 ఇట్లా ఒక సీక్వెన్స్ ప్రకారం చెప్పుకుంటూ వెళ్తున్నారు. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని వర్గాలు అట్లాగే కొంతమంది నిజంగా వెన్నెముక కలిగినటువంటి మీడియా ప్రతినిధులు బయటికి తీసుకొస్తున్న వాస్తవాలను మీరు గమనిస్తే, నేను కొన్ని న్యూస్ 18 కానీ CNBC సంబంధించిన రిపోర్టర్స్ కొన్ని రిపోర్ట్స్ చదివా నేను, వాళ్ళు చెప్పేదాని ప్రకారం డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్కి ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ కర్టైల్డ్ ఆ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ని కర్టైల్ చేసేశారు. అంటే లెట్స్ ఏ ఏ సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ జిల్లా కేసెస్ని అక్కడ ఆ డిస్ట్రిక్ట్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా అనౌన్స్ చేయకుండా మీరు అసలు అనౌన్స్ చేయొద్దు, మీరు అన్ని మాకు పంపించండి, మేము అనౌన్స్ చేస్తాము అని. ఎందుకనంటే చాలా చాలా ఎదురుకుండా కనబడిపోయినాయి, చాలా విజిబుల్గా బ్లాక్ అండ్ వైట్లో డిస్ట్రిక్ట్స్ అన్ని అనౌన్స్ చేసిన కేసెస్కిను ఇవన్నీ కలిపి తెలంగాణ స్టేట్ అనౌన్స్ చేసే కేసెస్కి లెక్కలకి పొంతన ఉన్నట్లా. ఈ అంకెల సంఖ్యల పొంతన లేనటువంటి ఇలాంటి సమయంలో, ఈ సమయంలో నిజాన్ని మనం నిర్భయంగా ఎదుర్కోవాలి, ఎదుర్కొని నిలబడతాం, మేము ఉన్నాము ప్రభుత్వంగా, మేము మీకోసం నిలబడతామని చెప్పాల్సిన సమయంలో కేసుల సంఖ్యను తగ్గించి చూపించారు అనేది ఒక రకంగా ప్రజలని మోసం చేసినట్లు. మోసం చేస్తూ ఇలా మధ్యలో లీక్, దాని పేరేంటి, మేము లాక్డౌన్ పెడతాం, అధికారికంగానే పెడుతున్నామని కొన్ని అధికారిక ఛానల్స్లోనే తెప్పించడం ద్వారా ప్రజలందరినీ ఇక్కడి నుంచి బయటికి పంపిస్తే, ఇక్కడి నుంచి ఇన్ ద సెన్స్ హైదరాబాద్ నుంచి తెలంగాణలోని వివిధ గ్రామీణ ప్రాంతాలకి, చిన్న చిన్న పట్టణాలకి ప్రజలు భయంతో వెళ్ళిపోవడం వలన వెళ్తూ వెళ్తూ తెలంగాణ హైదరాబాద్లో ఉన్నటువంటి దౌర్భాగ్య స్థితిని వాళ్ళు అక్కడికి తీసుకెళ్లి మళ్ళీ గ్రామాల్లోకి తీసుకెళ్లారు. ఈరోజు గ్రామాలలో కూడా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరగడంలో, ఇక్కడ నుంచి అంటే అసలు యాక్చువల్గా మొబిలిటీ ఉండకూడని సమయంలో అన్లాక్ ప్రక్రియ చెప్పింది ఏంటంటే ఎక్కడికక్కడ సంస్థలు తెరుస్తూ ఎవరి జాగ్రత్తలు వాళ్ళు పాటిస్తూ వాళ్ళ బిజినెస్లు చేసుకోవచ్చు, కానీ ఇలా మొబిలిటీని సాధ్యమైనంత తగ్గించండి అని చెప్తున్నప్పుడు వీళ్ళు అనవసరంగా గ్రామాలకు వెళ్ళి, ఇప్పటిదాకా గ్రామాలు పాపం సురక్షితంగా ఉన్నాయి, యాక్చువల్గా వాళ్ళు జాగ్రత్తగానే మెయింటైన్ చేసుకుంటారు, అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ కోర్స్ తెలిసి తెలియక చేస్తూ ఉండొచ్చు, కానీ వీళ్ళకి ఎప్పుడైతే సిటీస్కి ఎక్కడైతే కరోనా విస్తృతికి అవకాశం ఉందో అలాంటి ప్రాంతాలకి ఎప్పుడైతే లింక్ కట్ అయిందో, చైన్ బ్రేక్ అయిందో, గ్రామాల్లో పెద్దగా అంతకుముందు మనం విస్తృతి కనపడేది కాదు. అలాంటిది ఇప్పుడు తెలంగాణ తీసుకున్నా, ఆంధ్ర తీసుకున్నా, చాలా చోట్ల. ఎస్ ప్లీజ్. హలో
హలో సార్,
కట్ అయినట్టు ఉందండి.
మధ్యలో కట్ అయ్యింది సార్, నేనే సార్ రాజశేఖర్ ని మాట్లాడుతున్నాను.
రాజశేఖర్ గారు, ఓకే. ఇలాంటి క్రమంలో ఇది ఒక ఒక రకంగా ఇది ఒక ఉత్పాతం లాగా చెప్పాలి. అట్ ద సేమ్ టైం మనం ఎక్కువ దీని గురించి భయపడాల్సిన అవసరం కూడా లేదు. ప్రభుత్వం ఏదైతే ప్రజలందరికీ ఒక నమ్మకాన్ని కల్పించడంలో, ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పొచ్చు, నమ్మకాన్ని కలిగించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది. ఎందుకని విఫలమైందని చెప్తున్నామనంటే, నిన్న తెలంగాణ హెల్త్ శాఖ డైరెక్టర్ ఇది ఆల్రెడీ కమ్యూనిటీ స్ప్రెడ్ అయిపోయింది, ప్రజలు రాబోయే 4 వారాలు చాలా కీలకం, అప్రమత్తంగా ఉండి ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలని నిన్న తెలంగాణ హెల్త్ బులెటిన్ విడుదల చేస్తూ తెలంగాణ హెల్త్ డైరెక్టర్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కమ్యూనిటీ స్ప్రెడ్ అవ్వడం అంటే అర్థం ఏంటండి? కేసుల సంఖ్య ఎంత ఉండాలండి, ఎన్ని టెస్టులు చేశారండి, ఎన్ని టెస్టుల ఆధారంగా ఇది సామాజిక వ్యాప్తి జరిగిపోయిందని మనం ఏ బేసిస్ మీద చెప్పారు? అది అంటే మీకు ఇంటర్నల్గా మీకు వేరే లెక్కలు తెలుసా? ఇంటర్నల్గా మీరు వేరే చేసిన ఎక్కువ టెస్టులు చేసిన వివరాలు, ఎంతమంది మరణించారు, చేసిన టెస్ట్లో ఎంతమందికి వస్తుందో వాళ్ళ దగ్గర ఒక లెక్క ఉంది, మనకు ఒక లెక్క చెప్పారా? ఆ లెక్క ఏందో బయటకు చెప్పాలి కదా మనకి. ఇదే మీ చిన్నపిల్లల ఆట కాదు. ఇది ఇది తెలంగాణ దాదాపు ఒక 4 కోట్ల ప్రజల యొక్క జీవన మరణ సమస్య, 4 కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తుకు సంబంధించిన సమస్య. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు ఏం చెప్పినా ఎంత చెప్పినా కూడా ఎలా నిర్దేశించి ఎలా చేయాలో అలాంటి ప్రక్రియ చేపట్టలేదు. ప్లీజ్ కనెక్ట్. సో నేనేం చెప్తానంటే, ఈ సమయంలో ప్రజలే జాగ్రత్త వహించాలి, ప్రజలుగా మనమే బాధ్యతగా ఉండాలి. మనమే పైగా కొన్ని చోట్ల మనం అబ్జర్వ్ చేస్తున్నటువంటి కేసెస్ తీసుకుంటే, కొన్ని కొన్ని టౌన్షిప్స్లో నాకు తెలిసిన ఒక డాక్టర్ గారు హీ సర్వ్డ్ ఫర్ కోవిడ్, ఆయన కోవిడ్కి సంబంధించిన అంశాలకు సర్వ్ చేసిన తర్వాత ఒక లేడీకి ఆవిడకి కరోనా సోకితే వాళ్ళ యొక్క టౌన్షిప్లో వాళ్ళకి ఏ రకమైన వాళ్ళని ఒక వివక్షత చూడడం మొదలుపెట్టారు. వాళ్ళు ఏదో వాళ్ళ దగ్గరికి వెళ్తేనే మాకు ఏదో అయిపోతుంది, ఇలాంటివి మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఇది ఒక సామాజిక వ్యాప్తి జరిగిందని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఇది ఒక సామాజిక సమస్య, ఇది కమ్యూనిటీ స్ప్రెడ్ అయిందని చెప్పిన తర్వాత ఇట్స్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద కమ్యూనిటీ, నాట్ దట్ ఆఫ్ అన్ ఇండివిజువల్, వ్యక్తిగత సమస్య కాదు. ఒక కమ్యూనిటీగా, కమ్యూనిటీ ఇన్ ద సెన్స్ ఇక్కడ కులమా మతమా ప్రాంతమా ఇవన్నీ పక్కన పెట్టండి. చాలా మంది అనవసరంగా తెలంగాణ ఇట్లా జరిగిందని అంటే పక్క రాష్ట్రాల్లో నేను లేను, పక్క రాష్ట్రాల్లో నా తల్లిదండ్రులు లేరు, పక్క రాష్ట్రాల్లో నా భార్య బిడ్డలు లేరు, అందరూ ఇక్కడ ఉన్నారు కదా, వీటి సంగతి మాట్లాడుకుంటున్నాం. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, మన చుట్టుపక్కల వారిని మనం ఎందుకు, అంటే మీరు ఇది ఒక దీన్ని విస్తృతిని మీరు గమనిస్తే కనుక ఇది ఒక పెద్ద ఫ్లో. ఆ ఫ్లో చైన్ బ్రేక్ చేయడంలో వీళ్ళు ఇబ్బంది పడ్డారు, పడి ఇప్పుడు సామాజిక విస్తృతి జరిగిపోయింది, సామాజిక వ్యాప్తి జరిగిపోయింది అని చెప్తున్నారు. ఇది వ్యక్తిగత సమస్య కింద నుంచి ఎప్పుడైతే కమ్యూనిటీ సమస్య కింద మారిందో, యాజ్ ఏ కమ్యూనిటీ ఒక సమాజం కింద మనం దీన్ని ఎదుర్కోవాలి. ఒకరికొకరికి తోడుగా, ఒకరికొకరు సాయం చేసుకుంటూ, ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ, వీ నీడ్ టు ఫైట్ దిస్ బ్యాటిల్. మనం దీన్ని మనం ఫైట్ చేయాల్సిన ఈ సమయంలో మనం ఓకే, దీంట్లో రాజకీయాలు ఉన్నాయా అంటే ఉండి తీరతాయి, లేకుండా ఈ అంశంలో రాజకీయాలు లేకుండా ఉండవు. ఎందుకంటే చాలా సాక్షాత్ ఇక్కడ ముఖ్యమంత్రి గారే, ప్రధాని గారి మీద ముందు చాలా గౌరవంగా మాట్లాడిన ముఖ్యమంత్రి గారే, తర్వాత ఇక్కడ లోకల్ నాయకులు ఎప్పుడైతే బీజేపీ నాయకులు ఈ ఈ సంఖ్యల అంకె పట్ల సరిగా టెస్టులు నిర్వహించట్లేదు అనే దాని పట్ల సరైనటువంటి వైద్య ఆరోగ్య సౌకర్యాలని కల్పించడం లేదు అని రాజకీయ పార్టీలు అంటున్నప్పుడు ఆయన ఏకంగా మోడీ మీద, ఆయన మంత్రులు మోడీ మీద, ప్రధానమంత్రి మీద మాట్లాడడం మొదలుపెట్టారు. కాబట్టి దీంట్లో దీన్ని రాజకీయం చెయ్యొద్దు అని అనడం కూడా ఒక రకంగా ఆత్మవంచనే. రాజకీయం జరిగి తీరుతుంది ఇందులో. బియాండ్ దట్, అపార్ట్ ఫ్రమ్ దట్, ప్రజలు వేరే, రాజకీయ పార్టీలు వారే. రాజకీయం రాజకీయం మీరు ఎన్నైనా మాట్లాడుకోండి, కానీ ప్రజలకు సంబంధించినంత వరకు వాస్తవాలు చెప్పకుండా ఇది ఒక రాజకీయ పార్టీలు ఏదో కేవలం ఎగదోషణ అంశంలాగా మనం తీసుకున్నంత కాలం సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ ఇల్ నెవర్ బి ఏబుల్ టు కమ్ అవుట్. అది ఖచ్చితంగా బయటికి రాదు. దానికి ప్రభుత్వాలు ఏం చేస్తారని పక్కన పెడితే ప్రజలుగా సమిష్టిగా ఫైట్ చేయడం కోసం తగినంతగా తగినంత లైక్ విస్తృతి పెంచుకోండి. ఎవరికైనా లక్షణాలు ఉంటే గనక ఆ లక్షణాలని జాగ్రత్త దాచుకోవాల్సిన పని లేదు. లక్షణాలు ఉంటే గనక దయచేసి బయటికి రాకండి. బయటికి వెళ్తే మీరు చైన్ని కంటిన్యూ చేస్తున్నారు, మిగతా వాళ్ళకి కూడా అంటిస్తున్నారు. ఇది ఒక 4-5 రోజులు జాగ్రత్తలు తీసుకుంటే తగ్గిపోతున్న రోగమే. దీని మీద మనం ఎక్కువ టెన్షన్ పడాల్సిన పని లేదు. అనవసరంగా భయాందోళనకు గురయ్యి శరీరాన్ని ఇబ్బంది పెట్టి దీనివల్ల ఏదో జరిగిపోతుందనే భ్రమలో సరిగా తినక, సరిగా నిద్రపోక, సరిగా వాటర్ తాగక, సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే ఇది కాంప్లికేటెడ్ అవుతుంది. అలా కాకుండా దీన్ని చాలా సాధారణంగా, సౌమ్యంగా, ప్రశాంతంగా గనక మనం మనం మన దైనందిన చర్యను ప్లాన్ చేసుకుని పెద్దలు చెప్తున్నటువంటి యోగా, ధ్యానం, తులసి నీళ్లు, పాలు, వేడి పాలు, వేడి పాలలో పసుపు ఇట్లాంటివి, అంటే మన శ్వాసకి సమ్, బికాస్ ఇట్ ఈస్ కంప్లీట్లీ రెస్పిరేటరీ కైండ్ ఆఫ్ సినారియో, మన శ్వాసకోశానికి సంబంధించి, అట్లాగే మన లంగ్స్ కి సంబంధించినటువంటి అక్కడే అటాక్ చేస్తుంది వైరస్. ఆ వాటిని ఫ్రీ చేసేటటువంటి అంశాలపైన మీరు ఎక్కువ శ్రద్ధ పడడం ద్వారా దీని యొక్క ఉధృతిని తగ్గించుకుని బయటపడచ్చు. అట్లాగే ఈరోజు సైబరాబాద్ పోలీస్ స్టేషన్, సైబరాబాద్ కమిషనరేట్ లో సిపి సజ్జనారాయణ మన మన అదేంటది ప్లాస్మా థెరపీకి, ప్లాస్మాని డొనేట్ చేసిన వాళ్ళకి ఆయన మంచి సన్మానం ఏర్పాటు చేశారు. అంటే ఇది ఇట్లా ఒకరికొకరు సాయం తీసుకోవడం. అంటే ప్లాస్మా అంటే దేని, ఎవరి నుంచి తీస్తారంటే బ్లడ్ ప్లాస్మా అని. ఎవరి నుంచి అయితే, ఎవరికైతే దీని మీద ఈ వ్యాధి వచ్చి తగ్గిపోయి మళ్ళీ పూర్తిగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారో వాళ్ళ యొక్క ప్లాస్మాలో ఈ వ్యాధిని ఎదుర్కొనేటువంటి శక్తి ఎక్కువ ఉంటుంది. ఆ శక్తి వాళ్ళ ప్లాస్మా గనక వాళ్ళ బ్లడ్ గ్రూప్ రిలేటెడ్ వ్యక్తులకు సంబంధించి కనుక వాళ్ళు డొనేట్ చేస్తే చాలా కాంప్లికేటెడ్ గా ఉన్న కేసెస్ నుంచి వాళ్ళు బయటికి రాగలుగుతారు. కాబట్టి ఇలాంటివి దీనిపైన ఏదో మన వల్ల మన నుంచి ఏదో పోతుందని కాదు, ఇలాంటివన్నీ ప్రజలుగా మనం మనం పాటించాల్సిన అంశాలు. మీరు దయచేసి అవన్నీ చూడండి, అర్థం చేసుకోండి. మనం ఎక్కువ మాట్లాడుతుంటే దీంట్లో ఎక్కువ రాజకీయాలు వస్తాయని అనుకుంటే ఉండొచ్చు. రాజకీయాలను పక్కన పెట్టి మనల్ని మనం కాపాడుకోవడం కోసం బీ లైక్ హ్యూమన్, దీన్ని మనం కొనసాగించాలని నేను కోరుకుంటున్నా. లెట్స్ టేక్ ఏ స్మాల్ బ్రేక్. The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Iti Bharatiya Swaram.
వెల్కమ్ బ్యాక్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. నేను మీశ్వర్ విష్ణుమట్ల మాట్లాడుతున్నాను న్యూస్ అండ్ పాలిటిక్స్ అనే అంశం పైన. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోదలుచుకుంటే గనక కాల్ చేయండి. ఇండియా నుంచి కాల్ చేస్తుంటే గనక 9885-5672 నెంబర్ పైన, యుఎస్ నుంచి కాల్ చేస్తుంటే గనక +1484-364-3471 నెంబర్ పైన, స్కైప్ ఐడి నుంచి కాల్ చేస్తుంటే గనక mind.media@mydia.media కాల్ చేసి మీరు కూడా ప్రశ్నలు అడగచ్చు, అభిప్రాయాలు పంచుకోవచ్చు, చర్చ కూడా చేయొచ్చు. ఓకే, సో అగైన్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, వన్ ఆఫ్ ద కాలర్ ఈజ్ ఆన్లైన్, వెంకటకృష్ణ గారు కరీంనగర్ నుంచి లైన్ లో ఉన్నారా సార్?
ఉన్నానండి. అన్నగారు బాగున్నారా?
అండి బాగున్నా వెంకటకృష్ణ గారు.
ప్రస్తుత రాజకీయాలు చర్చ వేదికకు థ్యాంక్స్ అండి నన్ను కనెక్ట్ చేసినందుకు.
వెల్కమ్ అండి, వెల్కమ్.
మా ఇండియా నేను బాగా చూస్తుంటా, అంటే బాగా వింటుంటా.
ధన్యవాదాలు.
ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే నా ఒకే క్వశ్చన్, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం మళ్ళీ దాన్ని క్లోజ్ చేస్తారా, దానికి మళ్ళీ అలానే భక్తులతో నింపి కరోనాతో మళ్ళీ ఈపీని కూడా కరోనామయం చేస్తారా?
యాక్చువల్ గా అంటే చేస్తారా అనే దాని అంశం పైన అంటే ప్రభుత్వం ఏం చేస్తుందనే దాని పట్ల నేను చెప్పలేను, కానీ నా ఉద్దేశం అయితే గనక మీరు వ్యక్తిగతంగా నా అభిప్రాయం అడిగితే గనక ప్రభుత్వం ఈ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుదలకపోయి, టీటీడీ బోర్డు పట్టుదలకపోయి, తిరుమల లాంటి ఒక ధర్మ లైక్ పీఠం, ఒక ధర్మక్షేత్రం ఏదైతే ఉందో ఆ క్షేత్రంలో అనవసరమైనటువంటి పంతాలకు పోవడం అనేది కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. వాళ్ళు ముయ్యాల్సిందే. ఎందుకు ముయ్యాలనంటే వనరులు అక్కడ మీకు అర్చకత్వం కానీ లేకపోతే లోపల జరిగే కొన్ని ప్రక్రియలకు సంబంధించినటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో చాలా కీలకమైనటువంటి వనరులు. ఏదో టీటీడీ బోర్డు మెంబర్లు అయితే 2 ఏళ్ళకి ఒకళ్ళు వస్తారు పోతారు వీళ్ళు, వీళ్ళు ఎవరైతే వీళ్ళేమీ శాశ్వతమైనటువంటి సేవ శ్రీవారి సేవకి వీళ్ళేమీ అధిపతులు కాదు, వీళ్ళ యొక్క నిర్ణయాలు 100% మేమే అని చెప్పుకోవడం కూడా కాదు. ఒక అర్చకుడు సేవలతో మొదలుపెట్టి చిన్న చిన్న స్వామివారి సేవలతో మొదలుపెట్టి ఒక ప్రధాన అర్చకుడు స్థాయికి రావడానికి స్వామివారికి జరిగే వివిధ రకాలైనటువంటి సేవలు కానీ ఆర్జిత సేవలు కానీ వివిధ రకాలైనటువంటి పరిచర్యలు పూజలు ఇట్లాంటివన్నీ చేయడం కోసం ఒక పెద్ద వ్యవస్థ నిర్మించబడుతుంది. అదొక ఇది ఊరికి రాత్రి వచ్చేదేనో రాత్రి కొనుక్కున్న టీటీడీ బోర్డు మెంబర్షిప్ టీటీడీ బోర్డు చైర్మన్షిప్ కాదు. ఇలాంటి వ్యవస్థలకి ముప్పు కలుగుతుందని అనుకున్నప్పుడు దాంట్లో కీలకంగా ఉన్నటువంటి లైక్ పొద్దున సేవలు చేసినటువంటి దాని ఏమంటారు యాదవ వంశస్థులు కావచ్చు, లేకపోతే తర్వాత తోమాల సేవలు కావచ్చు, పవలింపు సేవ కావచ్చు, ఇన్ని రకాల సేవల్లో వివిధ రకాల వ్యక్తుల యొక్క సమూహం అక్కడికి వస్తున్నప్పుడు వీళ్ళందరినీ భక్తులకి కింద మీరు చూస్తే ప్రభుత్వాన్ని అక్కడ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో నాకు అర్థం కాదు. తిరుపతి అంటే కొండ కింద
పైన తిరుమల అంటారా,
దేవస్థానాన్ని ఆదాయ వనరుగా మాత్రమే పరిగణించే ఏ ప్రభుత్వం అయినా సరే అది ఖచ్చితంగా కాలగర్భంలో కలిసిపోతుంది. దేవాలయం ఆదాయ వనరు అని అనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే ఈ సమాజానికి. దేవాదాయం ఆదాయ వనరు కాదు, దేవాలయం ధర్మ ప్రతిష్టాపన కోసం, దేవాలయం ధర్మాన్ని కొనసాగించడం కోసం, దేవాలయం ఒక ఆధ్యాత్మిక సమాజంలో ఒక ఆధ్యాత్మిక భావన కలగడం కోసం, ఒక నైతిక వర్తన కలగడం కోసం, ఒక తరతరాలు దాన్ని ఆ దేవాలయ సంరక్షణలో ఒక ఓకే మాకు ఒక వెలుగు ఉంది, మాకు భవిష్యత్తు ఉంది అని ఒక ఇది అది ఒక ప్రశాంతత కోసం. దేవాలయాన్ని ఆదాయ వనరు కింద తీసుకున్నటువంటి ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వాలు గనక ఇదే వ్యవస్థను కొనసాగించకూడదు.
ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోతాయని అంటున్నాం, కానీ అదే ప్రభుత్వాలు టీటీడీ బోర్డు మెంబర్ ని వాళ్ళే నిర్ణయించడం
అదే చెప్తున్నాను. ఇది ఇప్పుడు ఆ స్థాయికి తీసుకెళ్తున్నారు ప్రభుత్వాలు, ఎంత ప్రభుత్వాల అండర్లో ఒక్క దేవస్థానాలు మాత్రమే ఉండడం అనేది ఒక రకంగా ఇది దేవాలయ ఎండోమెంట్ చట్టం ప్రకారం హిందూ దేవాలయాలు మాత్రమే ఉండడం అనేది ఒకలాంటి ఇబ్బందికరమైనటువంటి అంశం. దీన్ని మనం ఫైట్ చేయాల్సిందే. ఇది ఒక సెపరేట్ అంశం. కానీ కరోనా విస్తృతికి సంబంధించినంత వరకు అక్కడ సేవల్లో పాల్గొంటున్నటువంటి అర్చక సిబ్బంది, ఇతర సిబ్బంది, వివిధ సముదాయాలు విస్తరణ సముదాయాల్లో పనిచేసే ఇతర వ్యక్తులు చాలా మంది తిరుపతి నుంచే రావాల్సినటువంటి వ్యక్తులు. అట్లాగే తిరుపతికి వచ్చేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ సమయంలో ఏమనిపిస్తుంది, నేను అందరి ముందు నేను చెప్తున్నా, నాకు కూడా కొంత రిలీఫ్ రాగానే నేను స్వామి దర్శనం చేసుకుని వస్తే నా మనసు ప్రశాంతత ఉంటుందని నేను వెళ్ళేసి వచ్చా. వెళ్ళి వచ్చిన తర్వాత నేను 14 రోజులు ఇంట్లో ఉన్నా, ఎక్కడికి పోకుండా, ఎక్కడ ఎవరితో మాట్లాడకుండా నేను సెల్ఫ్ క్వారంటైన్ అయ్యా. ఎందుకనంటే ఏమో తెలియదు కదా, నేను ప్రయాణం చేసి వెళ్ళారు, బై రోడ్ ప్రయాణం చేసి వెళ్ళా, వెళ్ళిన తర్వాత నేను ఎవరిని కలిసానో తెలియదు, నేను ఎలా ఎంతమందిని కలిసానో తెలియదు, నా వల్ల అక్కడ ఎవరు ఇబ్బంది పడకూడదు, అట్లాగే వాళ్ళ వల్ల నేను ఇబ్బంది పడకూడదు అనుకుని నేను వచ్చి క్వారంటైన్ అయ్యి ఉన్నా. ఇలా ఒకళ్ళు ఇద్దరు అట్లా కాకుండా ఇంత బయట మీరు చూస్తే తిరుపతిలోనే రెడ్ జోన్ ఉంది, తిరుపతి అంతా రెడ్ జోన్ నగరం కింద ప్రకటించారు. కింద అన్ని కేసెస్ పెట్టుకుని ఓ పక్క నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళ ద్వారా కొండ మీద ఉన్నటువంటి స్వామి సిబ్బంది ఎవరైతే ఉన్నారో, స్వామి యొక్క సేవల కోసం నియమించబడిన సిబ్బందికి వీళ్ళకి కరోనా అంటించడం ద్వారా వీళ్ళు గనక భవిష్యత్తులో సేవలకి స్వామివారి పరిచర్యలకి అలాంటి ఏమైనా ఇబ్బంది కలిగిందనంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని కాలగర్భంలో కలిపేస్తారు, ప్రజలే కలిపేస్తారు, భక్తులే కలిపేస్తారు అని చెప్తున్నా. ప్రభుత్వం చేస్తుందా చేయదా అది వాళ్ళ ఉద్దేశం, అది వాళ్ళు ఏం చేయగలుగుతారు, మేము చెయ్యము, ఇలాగే పీడించుకు తింటామంటారా, ఓకే చూద్దాం, అది అది ఒక ఖచ్చితంగా మనం తదుపరి చర్యల గురించి పీఠాధిపతులు వాళ్ళు ప్రజలు అందరూ కలిపి ఆలోచించుకుని దీని మీద ఒక పోరాటాన్ని డెఫినెట్ గా నిర్దేశించాల్సిన అవసరం ఉందని నేనైతే భావిస్తా. సో చూడండి జనరల్ గా ఇట్లాంటి సమయంలో కూడా అంటే ఇది అంటే ఒక పక్కన మనిషికి ఇలాంటి సమయంలో భగవంతుడు ఆధ్యాత్మికత ఈ ధారణ ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి సమయంలో కూడా హైందవ సమాజం ఏం కోరుకుంటుంది అంటే అంటే గరిష్ట శాతం హైందవ సమాజం ఏం కోరుకుంటుంది అంటే తిరుపతిని తిరుమల దర్శనాలు కొన్ని రోజులు ఆఫ్ చేయండి, ఆగమ శాస్త్ర విధులకు అనుగుణంగా దేవాలయకు సంబంధించి స్వామి యొక్క మూర్తికి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆ సేవల్ని ఏకాంత సేవల్ని కొనసాగించండి ఆ స్వామి యొక్క, ఎందుకంటే దేవాలయం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ, ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క రకమైన ప్రత్యేకత ఉంటుంది, ఆ ప్రత్యేకతకు అనుగుణంగా అక్కడ కొన్ని కొన్ని పరిచర్యలు చేయాల్సి ఉంటాయి, కొన్ని పూజలు చేయాల్సి ఉంటాయి, వాళ్ళు చేస్తారు అక్కడ ఉన్నటువంటి శక్తికి ఇబ్బంది లేకుండా అలాంటివి చేస్తూ వెళ్తూ ఉంటారు. భక్తులు మళ్ళీ తిరిగి కరోనా తగ్గిన తర్వాత రావచ్చు, అంతే తప్ప పట్టుదలకు పోయి ప్రభుత్వాలు ఎందుకని అది మిగతా వాళ్ళందరూ అయితే ఇప్పుడు లైక్ బక్రీద్కి ఓపెన్ చేయాలి, మసీదులు ఓపెన్ చేయాలని పిలిచేస్తున్నారు, ప్రభుత్వాలకు నివేదన వేస్తున్నారు, అందరూ కలిపి చేసే సామూహిక పండుగల కింద అంటున్నారు. ఇలా అన్నెసెసరీగా మతాలకి మతాలకి మధ్య దీన్ని ఒక వాతావరణం కింద దయచేసి సృష్టించొద్దని ప్రభుత్వాలకు అయితే మనం అందరూ విజ్ఞప్తి చేయాల్సిన అంశం ఇది. అన్న ఇది ఒక మంచి పద్ధతి కూడా కాదు. ఈ సమయంలో వద్దు ఇబ్బందులు పడుతున్నారు అనుకున్నప్పుడు దేవాలయాన్ని మూసి ఉంచండి అయ్యా స్వామి. హిందువులు ఎవరు కొట్లాడట్లేదు కదా ప్రభుత్వాలతో, మీరు తెరవాల్సిందే మేము దర్శనాలు చేసుకోవద్దు అనట్లేదుగా, మీరు తెరిస్తే వస్తామంటారు. ఎందుకంటే దైవ సన్నిధానంలో లభించే ఆ ఓదార్పు కానీ ఆ మానసిక ప్రశాంతత కానీ అది అందరికీ అనిపిస్తుంది కాబట్టి మీరు తెరిచి ఉంచారు అవకాశం ఇచ్చారు కాబట్టి వస్తారు. వద్దు రావద్దంటే కుదరదు రావాల్సిందే మేము కొండెక్కుతాం మేము పోరాడతామని ఎవరు మాట్లాడరు. అయినా సరే ఈ టీటీడి బోర్డు అనేది ఎందుకు దీన్ని ఇంత ఇదిగా తీసుకుంటుందో మనకైతే అర్థం కాదు. బట్ ఎనీవే మన వెంకటకృష్ణ గారి యొక్క నివేదనను అర్థం చేసుకుని అట్లాగే అది అది ఏదో ఒక ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితమైనటువంటి టెంపుల్ అని అక్కడ ప్రభుత్వం భావిస్తే అది తప్పు. నేను ఇంతకుముందు షోలో మన టీటీడీ యొక్క ఆస్తుల యొక్క అమ్మకం గురించి మాట్లాడినప్పుడు కూడా చెప్పా, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సొత్తు కాదు, యావత్ భారతం యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హైందవ సమాజం ఏదైతే ఉందో ఆ అందరి యొక్క సొత్తు ఆ స్వామి. ఆ స్వామి యొక్క ప్రక్రియ పైన మేము చెప్పింది నడవాలి, మేమనుకున్నట్లు నడవాలి, మీరందరూ వచ్చి మా ఆదాయాన్ని సమకూర్చాలని గనక అక్కడ ఆంధ్రప్రదేశ్లో స్థానిక ప్రభుత్వం భావిస్తే గనక అది భవిష్యత్తుకి మంచిది కాదు, వాళ్ళ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని నేను కూడా భక్తుల తరపు నుంచి నేను ప్రభుత్వానికి ఒక రకంగా నివేదిస్తానని అనుకోండి. ఓకే ఐ థింక్ మన కోర్టు ఈరోజు అంతా కోర్టు బంతాటలకు సంబంధించి మనం మాట్లాడుతుంటే మధ్యలో తిరిగి కరోనా నేను మనకు వీటి గురించి ఎక్కువ మాట్లాడడం ద్వారా మనం అనవసరంగా భయాందోళన వద్దు, అందరూ భగవంతుడి దయవల్ల సుఖ సంతోషాలతో ఉంటారని కోరుకుందాం. ఇంకా తర్వాత అంశం తీసుకుంటే ఈరోజు కోర్టులో ఇంకొక ముఖ్య అంశం మన తెలంగాణ అంశం గురించి మనం మాట్లాడుకుందాం. తెలంగాణలో హైకోర్టు యాక్చువల్గా సచివాలయం కూల్చివేతకి అనుమతులు ఇచ్చింది మన తెలంగాణ ప్రభుత్వానికి. మీరు సచివాలయం కూల్చండి, కూల్చి ఇది భద్రతా రీతే ఇబ్బందులు అయ్యి ఎప్పటి నుంచో పాడుపడిపోయింది, ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు కాబట్టి ఒక మంచి పరిపాలన కేంద్రం ఉండాలని మీరు తప్పు కోరుకోవడం తప్పలేదు, కన్స్ట్రక్ట్ చేసుకోండి అని చెప్పింది. కూల్చివేతకి అనుమతి ఇచ్చింది కూడా. కానీ లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నట్లుగా కూల్చివేత కోసం ఒక 3 కిలోమీటర్ల రేడియస్ ని ఎందుకని వీళ్ళు బ్లాక్ చేశారో అర్థం కాదు. ఆ ప్రాంతంలో కానిస్టేబుల్స్ కావచ్చు పాత్రికేయ మిత్రులను అయితే అసలు ఎలివేట్ చేయటంలా, ఎక్కడ ఏం జరుగుతుంది అక్కడ అంత అంత ఉధృతంగా? అదేమి మన కూల్చివేతలు ఏమైనా బాంబ్ బ్లాస్టింగ్ చేస్తున్నారా అంటే కాదు, అది కూల్చివేతల్ని మెకానికల్ సిస్టమ్స్ని ఆధారంగా చేసుకుని ఈ ప్రొక్లైనర్లు కొంచెం పెద్ద స్థాయిలో ఉన్న మెషినరీని ఉపయోగించుకుని వాళ్ళు కూలుస్తున్నారు. ఈ కూల్చే క్రమాన్ని రహస్యంగా చేయాల్సిన అవసరం ఏంటి? నిజంగా అంత చారిత్రక కట్టడం కూలిపోతుంటే వచ్చి చూడొచ్చు ప్రజలు, మేము వచ్చి మేము పడిపోయి మేము శిథిలాల కిందకి వచ్చేస్తామని ఎవరు అనరు కదా. దాంట్లో కూల్చివేతను కూడా లైవ్ పెట్టచ్చు అడిగారు ఈ రోజున. కోర్టు ప్రశ్నించింది మీరు సిద్ధమేనా, పిటిషనర్ అడిగినటువంటి పాత్రికేయ మిత్రులు దాన్ని చిత్రీకరిస్తారంట, మీరు సిద్ధమేనా అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే కుదరదు, కావాలంటే కరోనా అంటే మరి ప్రభుత్వం ఇది దీన్ని ఎలా తీసుకుంటుందో నాకు అర్థం కాదు. ఇది ఒక వెటకారం కింద తీసుకుంటున్నారా, ఇది ఒక హాస్యాస్పదమైన అంశం కింద పరిగణిస్తున్నారా నాకు అర్థం కాదు. ఏంటంటే ఎలాగైతే కరోనా హెల్త్ బులెటిన్ ఇచ్చామో అలాగే కావాలంటే సెక్రటరీ కూల్చివేత పైన కూడా మేము బులెటిన్ ఇస్తామంటున్నారు. అంటే ఈ రెండు ఒక అంటే ఇది ప్రజారోగ్యమును సెక్రటరీ కూల్చివేత ఒకటేనా, లేదా ఎలాగైతే హెల్త్ బులెటిన్ ఇచ్చామో అని అంటే చాలా మంది తెలంగాణ సామాజికవేత్తలు కావచ్చు, మీడియావేత్తలు కావచ్చు, తెలంగాణ వాదులు అందరూ కూడా అడుగుతున్నట్లుగా చెప్తున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి కరోనా లెక్కలే ఒకలాంటి మసిపూసి మారేడికాయ చేసే పరిస్థితుల్లో ఉన్నాయని చెప్తున్నారంటూ, సంఖ్యలకి అంకెలకి నిజంగా కేసులకి అంకెలకి ఎక్కడా పొంతం లేదని చెప్తున్నారు. అలా అన్నందుకు వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. అంటే అంత అదే స్థాయిలో ఈ కూల్చివేత పైన కూడా మేము బులెటిన్ ఇస్తామని, అంటే అక్కడ ఏం జరుగుతుందో మీకు సంబంధం లే, నేను ఒక విషయం చెప్తాను మీరు రాసుకుని పోండి అనేది ఇక్కడ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి ఇది మరి ఇది ఏ రకంగా వీళ్ళు ఆలోచిస్తున్నారో అర్థం కూడా అర్థం కాని అంశం. ఇది ఒక నిరంకుశవాదం వైపుకి నేను చెప్పింది మేము ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్పిందే మీరు రాసుకోవాలి, మీకు ఏది చూపించాల్సిన అవసరం లేదు, ఎవరైనా చూపిస్తే దీన్ని ఒక సచివాలయం కూల్చివేత అనేది ఒక సివిల్ ఇంజనీరింగ్ వ్యవస్థకి సంబంధించి తెలంగాణ ఎవరికైతే మీరు బాధ్యత అప్పు చెప్తారో, లేకపోతే తెలంగాణ హౌసింగ్ బోర్డుకి సంబంధించో, లేకపోతే దానికి రిలేటెడ్గా ఎవరైతే హౌసింగ్ కార్పొరేషన్సా, ఇంకొక సివిల్ దానికి సంబంధించినటువంటి ఎవరైనా పీడబ్ల్యూ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంటా, ఎవరికి ఒక బాధ్యత అప్పు చెప్పాలి కదా, వాళ్ళు దాన్ని కూల్చుకుని మీరు ఒక డిజైన్ ఫైనలైజ్ చేస్తే ఆ డిజైన్తో డిజైన్ ప్రకారం మీరు అందరూ చర్చించి ఒక సచివాలయం కట్టాలి. ఇది ఒక ఒక నార్మల్ కన్స్ట్రక్షన్ వ్యవస్థ. కాళేశ్వరం కట్టే చోట తెలంగాణ సీఎస్ ఉన్నారా, కాళేశ్వరం కట్టే చోట తెలంగాణ డీజీపీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారా, అక్కడ లాండ్ ఆర్డర్ అనే ప్రాబ్లం ఉందా, మరి ఇక్కడ సచివాలయం కూల్చిపేత లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని మీరు ఎట్లా ఏ బేసిస్ మీద డీజీపీ స్థాయి ఒక రాష్ట్ర స్థాయి అధికారి ఆయన ప్రత్యక్ష పర్యవేక్షణ చేయాల్సినటువంటి అంత వ్యవస్థ ఎందుకు లేనిపోని ప్రజలకు అనుమానాలు క్రియేట్ చేయడం, చీఫ్ సెక్రటరీ సెక్రటేరియట్ కూల్చివేతని దగ్గరుండి పర్యవేక్షించడం, ఆఫ్ కోర్స్ సెక్రటేరియట్ మొత్తానికి ఆయన హెడ్ అయితే ఉండొచ్చు కాక, కాకపోతే ఇది ఒక ప్రత్యేక దీని మీద ఇంత ప్రత్యేక శ్రద్ధ దేనికి, దీని మీద ఒక ఒక పెద్ద వ్యవస్థని చుట్టూ వలయాలు ఏర్పరచడం దేనికి, దీని చుట్టూ ఎవరు చిత్రీకరణకు మేము అనుమతి ఇవ్వనని చెప్పడం దేనికి, అసలు కోర్టు అడుగుతున్నా కూడా కోర్టు మిమ్మల్ని కూల్చివేయమని చెప్పింది తప్ప మీరు రహస్యంగా కూల్చివేయండి అక్కడికి ఎవరిని ఎలా చేయదని ఎక్కడ చెప్పలా. అసలు మామూలుగా సెక్రటరీ లోపలికి ఎవరు పోరు, ప్రజలు ఎవరు ఎప్పుడు అవసరం ఉంటే తప్ప వెళ్ళరు ప్రజలు. అసలు ఈ మధ్య సెక్రటరీ ఇక్కడ తెలంగాణ సెక్రటరీ వెళ్ళడమే మానేశారు, వచ్చి ప్రత్యేకించి ఇక్కడ ఏదో పెద్ద పెద్ద ఇది ఒక చారిత్రక భవనం ఇది కోల్పోతే చూడాలి అన్నట్లుగా ఏమో అక్కడికి వచ్చి క్యూలు కూడా కట్టరు. దాని రాత్రి వేళల్లో కూడా రాత్రి దాన్ని పహారా కాసి పగలు కొట్టాల్సినంత అవసరం లేదా, దాని అనవసరం ఉత్సుకత ఎందుకు ప్రజల్లో క్రియేట్ చేయడం, ఇది ఏదైనా డీవియేట్ చేసి డైరెక్ట్ పైగా ఇప్పుడు ఎప్పుడు ఎంచుకున్న సమయం ఏంటి, పూర్తిగా కరోనాతో కునారిల్లుతున్నటువంటి ప్రజా వ్యవస్థని ప్రజా ఆరోగ్య వ్యవస్థని పక్కన పెట్టి సెక్రటేరియట్ పైన ఇంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం, ప్రత్యక్ష సమీక్షలు చేయాల్సిన అవసరం, ఇంత చర్చ చేయించాల్సిన అవసరం, దీన్ని పక్కన పెట్టి డైవర్ట్ చేయడానిక డీవియేట్ చేయడానిక ఎందుకు అంత, అసలు ఈ ప్రభుత్వాలకు మరి అది ఏమవుతుందో, వాళ్ళు ఏం అర్థం చేసుకుంటున్నారు, ఎందుకని ఇంత నిరంకుశంగా వ్యవహరించాలనుకుంటున్నారో మరి వాళ్ళకి అర్థం కావాలి. ఒక పక్క తెలంగాణ లెక్కలే కరోనా లెక్కలు చాలా శ్మశానాలు, చాలా మంది వీడియోలు పెడుతూ ఉంటే మనం కూడా చూస్తున్నాం కదా, శ్మశానాల్లో ఒక్కొక్క శ్మశానంలోనే దాదాపు 15-20 శవాలు ఒక పక్కన రోజుకి, సారీ మృతదేహాలు రోజుకి తగలబడుతుంటే, అది తగలబడ్డం అని అంటే హిందూ శ్మశాన వాటికి అని అనుకుందాం, ఇది కాక మరి ముస్లిం సోదరుల పరిస్థితి ఎందుకు అర్థం కాదు, మిగతా క్రిస్టియన్ సోదరుల పరిస్థితి ఎందుకు అర్థం కాదు, చెప్తున్న లెక్కలు చూస్తేనేమో రాష్ట్రం మొత్తం మీద 9 ఉన్నాయని చెప్తున్నారు పక్కన, మీరు మరి ఎట్లా దీన్ని ఏ బేసిస్ పైన ప్రభుత్వంకు నమ్మకం కలుగుతుంది అనేది. వన్ సెకండ్ బి ఆన్లైన్. అనిల్ యూ కెన్ కనెక్ట్ టు హిమ్. ఓకే, సో నో నో ఓకే, సో నేనేం చెప్తున్నానంటే ఈ కనెక్ట్ టు దిస్ కిషోర్ ఓకే, నేనేం చెప్తున్నానంటే ఈ ప్రభుత్వాలన్నీ ఇలాంటి మూర్ఖపు పోరాటాలను వదిలిపెట్టి మూర్ఖపు వాదాలను వదిలిపెట్టి ప్రజలకి సత్యం చెప్పడం తప్పేం లేదు, ఇది వాస్తవం, ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్, చైనా మేడ్ డిజాస్టర్. లిటరల్గా మాట్లాడితే మనం మీరెవరు తీసుకొచ్చారని మిమ్మల్ని ఎవరు అనరు, వీళ్ళెవరో తీసుకొచ్చారని ఫస్ట్ లావేజ్ కావచ్చు, ఇది కూడా కాదు, కమ్యూనిటీ స్ప్రెడ్ అయిపోయింది అంటున్నారు కాబట్టి. అదే ప్రజలకు వాస్తవాలు నియమాలు, ఒక వన్ సెకండ్ వాళ్ళకి ఫోన్ చేస్తారు అని చెప్పి. ఓకే, సో నేనేం చెప్తున్నా అవన్నీ వదిలిపెట్టాలనేది నా కోరిక, మనందరూ గట్టిగా డిమాండ్ చేసిన అవసరం కూడా ఉంది. మనం ఏమి మన నియంత్రణ పాలనలో ఉన్నట్లు అనిపించకూడదు, మనం ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకి సేవల్ని దగ్గరికి తీసుకురావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. రైట్, ఓకే. తర్వాత ఐ థింక్ ఇంకొక రాజస్థాన్, ఇంకొకటి, ఇంకా మనకు తక్కువ సమయం ఉంది కాబట్టి రాజస్థాన్ని చాలా క్లుప్తంగా క్లోజ్ చేస్తాను. రాజస్థాన్లో కూడా యాక్చువల్గా కాంగ్రెస్ గవర్నమెంట్, అక్కడ అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ల మధ్య జరుగుతున్నటువంటి ఒకలాంటి ఆధిపత్య పోరులో, ఓకే, లీగల్గా దీన్ని ఎదుర్కొందాం, ఒక భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా అని అశోక్ గెహ్లాట్ వేసిన ఎత్తు ఆయనకు ఎదురు తిరిగేలా ఉంది. ఒక రకంగా ఆయన ఏం చేశారంటే స్పీకర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ అశోక్ గెహ్లాట్ తోటి మన సారీ మన సచిన్ పైలట్కి ఏదైతే వెనక ఉన్నటువంటి 18 మంది ప్లీజ్ కనెక్ట్. హలో
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 కిషోర్
కిషోర్
గారు,
నమస్తే.
నమస్తే కిషోర్ గారు. మేము నేను మైండ్ మీడియా ప్రేక్షకులు సారీ శ్రోతలందరికీ కూడా ఈరోజు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మధ్యలో ఇందాక మా ఆత్మీయ సోదరుడు మన మైండ్ మీడియాకి ఒక అభిమాని శ్రోత అయిన శ్రీ కృష్ణ కిషోర్ గారికి మైండ్ మీడియా తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఈ కష్ట సమయం నుంచి మీరు బయటకు పడాలని, మీరు సుఖంగా ఉండాలని మా తరపు నుంచి, మా మైండ్ మీడియా తరపు నుంచి కూడా మేము కోరుకుంటున్నాం. అనిల్,
ధన్యవాదాలండి.
హలో
హలో
కిషోర్ గారు,
చాలా ధన్యవాదాలండి. చాలా చాలా ధన్యవాదాలు. ఈ మధ్యకాల మైండ్ మీడియా మీ విశ్లేషణ విశ్వత్రం బాగా.
కరోనా సమయం
ఇటువంటి సమయాల్లో మీ వంటి విశ్లేషకుల యొక్క చాలా అవసరం ఉందండి. రెగ్యులర్ రావాలని కోరుకుంటున్నాం.
ఖచ్చితంగా అండి, ఇక్కడ నుంచి రెగ్యులర్ గా మనం ప్రిస్క్రైబ్డ్ టైమ్స్ లో మనం ఖచ్చితంగా షోను కొనసాగిద్దాం. మీలాంటి వాళ్ళందరూ కూడా ఇట్లా చూసి కాల్ చేస్తూ ఉండాలి, మనం అనేక చేస్తుండాలి. ఎంజాయ్ ఎంజాయ్ యువర్ డే కిషోర్ జీ. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ సో మచ్. నమస్తే నమస్తే, ధన్యవాదాలు.
ఓకే, ఇట్లా ఎప్పుడైనా సరే సరదాగా మీ శ్రోతలు ఎవరైనా గనక మీ మీ పుట్టినరోజులు ఉంటే గనక మీరు దయచేసి మాకు మెసేజ్ చేయండి. సేమ్ నెంబర్ పైన మన షోలో మా అందరి తరపు నుంచి కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేసి మేము కూడా మీ ఎంజాయ్మెంట్లో, మీ ఆనందంలో మేము భాగస్వాములు అవుతాం. ఓకే, సో అట్లా ఏం చెప్తున్నాం, రాజస్థాన్కి సంబంధించి, ఓకే, రాజస్థాన్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది అంశం ఒక రకంగా ఇప్పుడు అక్కడ కూడా లాగర్హెడ్స్ లైక్ ఇద్దరు కూడా దే లాక్ దిర్ హార్న్స్. సచిన్ పైలట్ కూడా ఎక్కడా తగ్గటం లేదు. కాంగ్రెస్ ఆయన పైన ఆయన పట్ల ఏం చెప్పిందనంటే కాంగ్రెస్ కొంచెం దే ఫైర్డ్ దేర్ ద జమ్ దర్ గన్స్ టు ఎల్లి. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారనంటే సచిన్ పైలట్ వెళ్ళి బీజేపీలో కలిసేసి బీజేపీ కండువ ఏం చేసుకుని ఆయన రివోల్ట్ ప్రకటిస్తాడు, మనం అలాంటి ప్రకటించే లోపలనే ఈయన మీద అనర్హత వేటాయించారని అనవసరంగా స్పీకర్ దగ్గరికి అంశాన్ని తీసుకెళ్లారు. స్పీకర్ దగ్గరికి అంశాన్ని తీసుకెళ్లి స్పీకర్ సచిన్ పైలట్కి నోటీస్ ఇచ్చేసాడు ఆయన. ఏమని, మీరు మీ పైన అనర్హత పెట్టి ఎందుకు వేయకూడదు, సో నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని అడిగాడు ఆయన. యాక్చువల్గా అంటే సచిన్ పైలట్ దానికి కౌంటర్ దాఖలు చేస్తూ మీ మీద అనర్హత పెట్టి ఎందుకు వేయకూడదు అని డైరెక్ట్గా స్పీకర్ ఎట్లా రాస్తారు? స్పీకర్ ఈజ్ నాట్ డజంట్ బిలాంగ్ టు ఏ పార్టీ. స్పీకర్కి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ తీర్మానాన్ని పంపించిన తర్వాత వీళ్ళ పైన అనర్హత పెట్టి వేయండి అని అంటే మీ పైన ఒక అనర్హత వేటు వేయడం అని చెప్పి మీ సొంత పార్టీ నుంచి ఇట్లా వచ్చింది, మీ దీనిపైన సంబంధించి మనం ఏవైతే మీ తరపు నుంచి వాదనలు ఉన్నాయో ఆ వాదనలను నాకు మీరు పంపించండి అని చెప్పాలి తప్ప, జనరల్గా స్పీకర్ నేను ఎందుకు అనర్హత వేటు వేయకూడదు అని పార్టీ వ్యతిరేక స్టాండ్ తీసుకున్నారు కదా అని అనకూడదు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేని కాంగ్రెస్ లాంటి పార్టీల యొక్క పరిస్థితి చూస్తే ఇట్లాగే అనిపిస్తుంది. మీరు ఇప్పుడు మీరు లీగల్ గా టెక్నికల్ గా మాట్లాడదాం, సచిన్ పైలట్ ఎవరు ప్రస్తుతానికి? ఈజే కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఎక్కడికైనా వెళ్ళాడా? వెళ్ళలేదు. ఆయన ఏమైనా చీల్చాడా? అంటే చీల్చాడు ఇన్ ద సెన్స్ ఆయనతో పాటు ఒక 18 మంది వెళ్ళారు, 18 మంది ఢిల్లీ వెళ్ళి అధిష్టానం యొక్క వాళ్ళ అధిష్టానాన్ని అడిగారు, మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, మా నియోజకవర్గాల్లో ఏ రకమైన పనులు జరగటం లేదు, మా నియోజకవర్గాల్ని మీ ఒక వర్గం కింద మమ్మల్ని గుర్తించి మా పైన ఒక ముద్ర వేసి మాకు కనీసం ముఖ్యమంత్రి మాతో మాట్లాడటం లేదు. ఈ విషయాన్ని స్వయంగా అశోక్ గెహ్లాట్ చెప్పుకున్నాడు ఆయన, నేను సచిన్ పైలట్ అంటే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి సచిన్ పైలట్ తో మాట్లాడి ఆయన మొహం చూసి సంవత్సరం అయిందని గెలిచిన 2018లో గెలిచారు, ఇది 2020 ఎర్లీ 2020 అంటే ఆల్మోస్ట్ లైక్ గెలిచిన ఒక 4-5 నెలల తర్వాత నుంచి ఒక ముఖ్యమంత్రి తన ఉప ముఖ్యమంత్రితోటి ఒక మాట మంతి లేకుండా పరిపాలనలో క్రమంలో ఆయన ఒక భాగస్వామ్యం చేయకుండా ఆయన మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి ఏ రకమైన సమీక్షలు చేయకుండా ఆయన వర్గం లేదా ఆయన యొక్క అనుయాయులు అనుకున్న వాళ్ళ వ్యక్తుల యొక్క ఎమ్మెల్యేలకి ఫండ్స్ ఆపేయడం ద్వారా ఆయన లేదు రివోల్ట్ ప్రకటిస్తాడు అని అంటున్నప్పుడు అసలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటుంది రాజస్థాన్ ముఖ్యమంత్రి స్థాయి అశోక్ గెహ్లాట్ ఆయన రాజకీయ దురంధుడు అది మన మీడియా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది, కానీ ఆయన్ని ఒక మన సచిన్ పైలట్ బిందు ఆయన ఒక నికమ్మ, ఏదో ఇంగ్లీష్ వస్తే చాలా అన్నం ఉంటే చాలా ఒక నికమ్మ అంటే చేతకానివాడు ఒక సుంట యూజ్లెస్ ఫెలో ఇలాంటి మాటలు మాట్లాడడం మాట్లాడి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? సచిన్ పైలట్ ఇప్పటిదాకా వ్యక్తిగతంగా ఎవరిని ఎక్కడ విమర్శ చేయలే. హి వాజ్ హావింగ్ ఏ కన్సర్న్, ఆయన కన్సర్న్ వినడానికి ఆయన ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఉంటే పార్టీ అంతర్గతంగా ఉన్నటువంటి వ్యవస్థలో తొక్కిపెట్టడం జరిగింది. ఆ అసంతృప్తిని డిసెంట్ అంటాం దాన్ని, అరే ఒక వ్యవస్థ పట్ల నాకు ఇక్కడ పనులు జరగట్లేదు కాబట్టి నా అలక సహజం, ఆ అలకని మనం తగ్గించుకోవాలి. ఆయన ఒక శక్తివంతమైన లీడరు, ఆయన ఒక రాజస్థాన్ పిసిసి ప్రెసిడెంట్గా దగ్గరుండి అంతకుముందు కేవలం 26 సీట్లు అశోక్ గెహ్లాట్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ కొట్లాడితే కేవలం 26 సీట్లు వచ్చినాయి. 26 సీట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ని 100 సీట్లకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి, 168 సీట్లు తెచ్చుకున్నటువంటి అప్పుడు బీజేపీని 75కి పరిమితం చేసినటువంటి వ్యక్తి, అంటే ఆయన కాంగ్రెస్ వైపును కొట్లాడా బీజేపీ వైపు కొట్లాడా? కాంగ్రెస్ ఆబ్వియస్గా కాంగ్రెస్ కోసం కొట్లాడారు, ఆబ్వియస్గా యువతరం నేత, ఆబ్వియస్గా ఆయనకు ఒక మంచి చరిష్మానే ఉంది, గుజ్జర్లలో ఒక ప్రాముఖ్యత ఉంది ఆయన ఆయనతో పాటు గుజ్జర వ్యవస్థలో రాజస్థాన్ మాత్రమే కాదు అటు పక్కన ఉన్నటువంటి యూపీలో కావచ్చు మన హర్యానాలో కావచ్చు అలాంటి కొన్ని కొన్ని ప్లేసెస్లో ఆయన ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు. అలాంటి వ్యక్తిని ఉద్యోగించుకుని ఆయన శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా పదవి ఇవ్వడం లేదా సీనియర్ అయినటువంటి అశోక్ గెహ్లాట్కిను జూనియర్ అయినటువంటి ఈయనకి మధ్య సయోధ్యని కుదిర్చాల్సినటువంటి కాంగ్రెస్ అధిష్టానం తమ సొంత ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు సంవత్సరం పాటు మాట్లాడుకోకుండా కూర్చుని ఉంటే ఒకళ్ళు మొహాలు ఒకళ్ళు చూసుకోకుండా ఉంటే చోద్యం చూసిన కాంగ్రెస్ అధిష్టానం దీన్ని వేరే పార్టీ మీదకి నెట్టజాలదు నెట్టబోదు. వేరే పార్టీ ప్రేరేపించింది కాబట్టి ఇతన్ని సస్పెండ్ చేయండి, ఇతను ఎందుకు అనర్హత వేటు వేయండి అని మాట్లాడడం ఇది లీగల్గా పర్స్పెక్టివ్లో ఇది పాసిబుల్ కాదు. ఈరోజు మీరు తీర్పు మన రాజస్థాన్ హైకోర్టు తీర్పును కనుక మీరు స్పష్టంగా గమనిస్తే వాళ్ళు ఏం చేశారనంటే దీంట్లో కేంద్రాన్ని కూడా పార్టీ చేశారు. రేపు మండే వరకు కూడా స్పీకర్ ఈ సచిన్ పైలట్ తన 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 అంచెలు అయినటువంటి మిగతా 18 మంది ఎమ్మెల్యేల పైన ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవడానికి లేదు మండే వరకు అంటూ మండే తమతో పాటు సచిన్ పైలట్ ఏం చెప్పారనంటే ఇది నేను ఎక్కడికి పోలేదు, నేను నా పార్టీతోనే ఉన్నా, అసలు నా మీద ఏ నిబంధనల కింద మీరు అనర్హత వేటేస్తారో చెప్పండి, ఈ అనర్హత చట్టాన్ని చేసినటువంటి సెంట్రల్ పార్లమెంట్ చట్టం ఏదైతే ఉందో చట్టంలో ఏ నిబంధన ఈ ప్రభుత్వం ఇచ్చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం దీనిపై సమీక్ష ఖచ్చితంగా రావాల్సిందే, కేంద్రం కూడా దీంట్లో ఒక పార్టీ కావాలని కోరుకున్నాడు ఆయన. ఎందుకు కోరుకున్నాడు అని అంటే అనర్హత వేట అనేది కేంద్ర సెంట్రల్ స్థాయిలో జరిగిన చట్టం కాబట్టి దాని యొక్క పరిధి ఏంటి, ఎప్పుడు వీళ్ళు పార్టీని చీల్చడం కాదు అంటే వీళ్ళు వేరే జంప్ చేయడం అయితే ఒకటి వేరు, డిసెంట్ ప్రకటించడం వేరు కదా. కొన్ని నిర్దిష్టమైనటువంటి అంశాలు మీరు ఖచ్చితంగా చెప్పాలి కదా, చెప్పకుండా నా మీద ఏకపక్షంగా వేటు వేయడం కుదరదు అని అతను వాదిస్తూ కేంద్రాన్ని కూడా ఒక పార్టీ చేశారు. మండే కేంద్రాన్ని కౌంటర్ దాఖలు చేయమని అక్కడ రాజస్థాన్ హైకోర్టు అడిగింది. ఈ డ్రామా కొనసాగుతుంది. దీన్ని నా ఉద్దేశం ప్రకారం, లెట్ మీ కన్క్లూడ్ విత్ 1 పాయింట్, నా ఉద్దేశం ప్రకారం ఈ డ్రామా కొనసాగే కొద్దీ, ఈ డ్రామాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ కోరుకునే కొద్దీ వాళ్ళ గొయ్యి వాళ్ళు తీసుకున్నట్లే, ఈ రోజున రాజ్భవన్కి వెళ్ళినటువంటి అశోక్ గెహ్లాట్ తన ఎమ్మెల్యేని తీసుకువెళ్తే మొన్న 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పినటువంటి అశోక్ గెహ్లాట్ క్యాంప్ లో ఈ రోజున 91 మంది మిగిలారు. కాబట్టి హీ షుడ్ సెన్స్ ద డేంజర్ సిగ్నల్స్. ఆయన ఐదర్ కాంప్రమైజ్ అయినా కావాలి సచిన్ పైలట్ తోటి, అండ్ ఆయన ఏం పెద్ద విషయం కాదు, మాట్లాడచ్చు, మాట్లాడి మీతో పాటు నేను కలిసి పనిచేస్తాను, మీతో ఈత నేను అన్న మాటలను వెనక్కి తీసుకుంటా, ఉప ముఖ్యమంత్రిగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మీ వాల్యూ మీకు ఇస్తూ మీ సమన్వయంతో నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను మనం అని చెప్పి ఆయన ఆయన ఫోల్డ్లోకి తెచ్చుకుంటేనే అక్కడ ప్రభుత్వం నిలబడుతుంది. లేదు అని అంటే గనక నువ్వు నికమ్మ, నువ్వు చేతగాని వాడివి, నువ్వు చదువుకుని పోజులు కొడతావు, ఇలాంటి అసభ్య పదజాలం తన సహచరుడి పైన వాడడం ద్వారా ఆయన ఇంకా దూరాన్ని పెంచుకుంటూ ఉంటే గనక ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పుడు కాకపోతే రేపైనా కూలిపోతుంది. ఆ కూలిపోవడానికి కాంగ్రెస్ ఎంచుకున్న ఎత్తుగడ కూడా చాలా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇల్లీగల్ గా కాంగ్రెస్ ఇరుక్కుపోయింది ఇప్పుడు. ఇప్పుడు ఖచ్చితంగా అనర్హత వేటకి జస్టిఫికేషన్ చెప్పాల్సిన బాధ్యత ఈ రోజు ఈ రాజస్థాన్ అంశంలో వచ్చే తీర్పు రేపు జార్ఖండ్ లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉపయోగించుకోవచ్చు, అక్కడ కూడా రివోల్ట్ జరుగుతుంది, రేపు మహారాష్ట్రలో ఉపయోగించుకోవచ్చు. ఇవన్నీ జరిగినప్పుడు కాంగ్రెస్ విల్ లూజ్ ఇట్స్ ఫైనల్ బ్యాటిల్ విత్ వాట్ ఎవర్ లైక్ కాంగ్రెస్ ముక్త భారత్ అని ఏదైతే ఉందో దాన్ని వాళ్ళకి వాళ్ళే సద్దెం తీసుకునేలాగా ఉన్నారనేది నా అభిప్రాయం. మండే ఈ తీర్పు పైన మనం వచ్చే బుధవారం నాడు 8:30 ఖచ్చితంగా షోలో ఖచ్చితంగా దాని మీద చర్చిద్దాం. ఈ లోపల ప్రజలందరూ మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా సుఖంగా ప్రశాంతంగా ఆనందంగా ఈ కరోనా నుంచి బయటపడి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మాస్క్లు వాడుతూ శానిటైజర్లు వాడుతూ బయటికి అనవసరంగా బయటకు వెళ్లకుండా లక్షణాలు ఉన్నా కూడా ఇంటికే పరిమితమై బయటికి వెళ్లకుండా ఈ చైన్ మనం బ్రేక్ చేయాలని, తిరిగి మనం ఆనందకరమైనటువంటి పరిస్థితులకు మళ్ళీ మనం వెళ్ళాలని, ఒకరికొకళ్ళు మనం హెల్ప్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ రోజుకి ఈ షో ముగిస్తున్నాను. ధన్యవాదాలు. నేను మీ ఈశ్వర్ విష్ణు భట్ల, మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం సైనింగ్ ఆఫ్.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised. Advised.